నాయన, ప్రతి వ్యక్తి పొందే భ్రమ నువ్వు పొందకు. అందరూ ఏమనుకుంటారు, మే నాకు మరణం చావు దూరం, దూరం మే మరణం అంటే నాకు మరణం ఎప్పట్లో రాదు, అబ్బో నేను ఇంకా చాలా కాలం బ్రతుకుతాను, ఇప్పుడు నా వయసు 85 ఏళ్ళే, 100 ఏళ్ళు కదా నిండేది, ఇంకా 15 ఇయర్స్ బతుకుతాను అనుకుంటే అట్ట పాపవాడు. ప్రతి వ్యక్తి ఏ వయస్సు వాడికైనా అదే ఊహ అనమాట, ఎప్పట్లో ఎక్కడ చస్తానండి, ఇంకా నాకు చాలా కాలం ఉందండి, చచ్చిపోయే ముందు వీలునామా రాస్తానండి అంటాడు. ఈలోపు వీడికి వీలు ఉండదు, ఆ విషయం తెలియదు, వీలు లేదు నామా లేదు. అందుకని ఎప్పట్లో మరణం లేదు, నా చావు చాలా కాలం తర్వాత వస్తుంది, నేను ఇంకా యువా కుర్రాణ్ణి అని అనుకోకు. ఎందుకో తెలిసిన, యువకుడైనా ముసలాడైనా ఎంతకాలం బ్రతుకుతాడో వాడికి గ్యారంటీ కార్డు ఉండదు. అనుక్షణం మన పక్కన యమధర్మరాజు గారు దున్నపోతు అనే వాహనం మీద ఎక్కి తిరుగుతాడట. దున్నపోతు వాహనం మీద యముడు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. కొందర యముడి వాహనం దున్నపోతు మెడలో ఉన్న గంటల శబ్దం వింటారు, కొందరు వినరు. జ్ఞానికి ఎప్పుడు వినపడుతుందండో. ఉదాహరణకి పక్క నుంచి యముడి వాహనం పెడుతూ ఉంటే ఆ యమవాహనమైన మహిషము మెడలో ఉన్న ఘంటాధ్వని టింగ్ టింగ్ అని అంతర్లీనంగా కొందరికి స్పష్టంగా కొందరికి అస్పష్టంగా వినపడుతుంది. నాకైతే వినపడుతూనే ఉంటుంది. నా వయస్సు ఎంతో నేను ఎప్పుడు చేస్తానో గ్యారంటీగా నాకు తెలుసు, ఎందుకంటే నేను వింటూనే ఉంటాను. అలా అందరం వింటాంట, కానీ పట్టించుకోవట. ఏదో రాత్రిపూట కల్లో కొంచెం శబ్దం వినపడిందంటే అంటాడు, శబ్దం కాదు యమధర్మరాజు గారి ప్రీతిపాత్రమైన వాహనం మెడలో ఘంటాధ్వని. అది శ్రోతవ్య వింటూ ఉండు. అది ఏం వ్యక్తి శబ్దం? కృతాంత మహిషగ్రైవేయ ఘంటాధ్వని. అది కూడా ఎక్కడ? నైకట్యాత్రి పక్కనే ఉంది. అందువల్ల ఎప్పుడో చస్తాను, ఎప్పుడో వీలునామా రాస్తాను అనుకోకుండా, వీలున్నంత వరకు ఒంట్లో ఓపికన్నప్పుడే అన్ని రకాల బంధములను వదిలించుకుని ఎవరికేమి ఇవ్వాలో ఇచ్చేసి ఆ తర్వాత నువ్వు హాయిగా కాశీకి పో. జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతి. ఇలా ఏ పనులుగా పనులు ఎక్కడికక్కడ సర్దుకుని ఓపికొన్నప్పుడే వెళ్ళి పరమ పవిత్రమైన కాశీక్షేత్రం చేరరా, అక్కడికి వెళ్ళి మోక్షం పొందు. అక్కడికి వెళితే ఈ యమవాహనం అక్కడికి రాదు, ఎందుకంటే కాశీలో అడుగు పెట్టలేడు యముడు, అడుగు పెట్టినా నరకానికి పట్టుకెళ్ళలేడు, అక్కడికి వెళితే మోక్షం పొంది తీరుతాం అని చెప్పాడు ఆయన. ఇది గ్రహించక ఇంకా 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 ఎప్పుడో వస్తుంది మోక్షం అనుకుంటాడు, ఎప్పుడో వస్తుంది చావు అనుకుంటాడు. ఆ దుఃఖం నాకు వద్దు, జన్మ దుఃఖం జరా దుఃఖం దుఃఖంచ మరణే తథా గర్భవాసే పునర్దుఃఖం విష్ఠామూత్రమయే పితః. తండ్రి పుట్టడం పెద్ద దుఃఖం, పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాడు, అందుకే కేర్ కేర్ అని పుడతాడు. అంటే అర్థం ఏంటి, నా గురించి కేర్ తీసుకోరా అని చెప్తున్నాడు వాడు, ఇంగ్లీష్లో చెబుతున్నాడు అనమాట. కేర్ తీసుకొని అయినా నా గురించి కేర్ తీసుకో, అమ్మ నాన్న నన్ను సంసారంలో వారేయకండి, నన్ను పట్టుకెళ్ళి చిన్నప్పటి నుంచి ఇంజనీరింగో మెడిసిన్లో చదవమని చావగొట్టకండి, ఎంసెట్టు 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 విటమిన్ ఎం సెట్టు అని నా మైండ్ని అందులో సెట్ చేయకండి, నా గురించి కేర్ తీసుకోండి, చిన్నప్పటి నుంచి మీతో పాటు పురాణములకు అదుగు ఆ పిల్లలు తీసుకొచ్చినట్టుగా ముసలావాడు తీసుకురండి, చక్కగా మళ్ళీ ముసలావాడు అంటే ఆవిడ బాధ వస్తుంది, ఆ పడుచావుడు తీసుకొచ్చినట్టుగా తీసుకురండి, శుభ్రంగా పిల్లలకు పురాణం చెప్పించండి, వాళ్ళ గురించి కేర్ తీసుకోండి అని ఉంటారు అన్నమాట వాళ్ళు. మొత్తం మీద ఏడుస్తూ పుడతారు. ఆ తర్వాత జరా దుఃఖం, వార్ధక్యం పెద్ద దుఃఖం. వార్ధక్యంలో వచ్చే దుఃఖాలు నేను మీకు చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ ఆల్ మీలో చాలామంది ఇప్పటి నుంచే వార్ధక్యం పొందారు కనుక, కిక్కు కిక్కు అని దగ్గుకుంటూ నానా బాధపడడం అనేది తప్పదు. మీకు రహస్యం చెప్పిన, ఇవాళ ఎప్పుడూ లేనిది, ఇక్కడ ఉపన్యాసానికి వస్తున్నప్పుడు నాకు అలా కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయింది, కింద పడిపోతానేమో అనిపించింది, ఇది ఎక్కడ గొడవరా, నా జీవితంలో అనారోగ్య వరకు ఈరోజు కళ్ళు తిరిగి పడేటట్టున్నాను, ఉపన్యాసం చెప్పలేనేమో అనుకున్నాను, ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అసలు నాకు ఏమీ తెలియటం లేదు, పూర్వం కంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నాను. అది దైవీ శక్తి అంటారు దాన్ని. నేను నిజం చెప్తున్నాను, ఈ పూట అలా ఒక్క క్షణం నిస్తబ్దమైపోయింది బుర్ర. జీవితంలో మొదటిసారిగా పురాణం ఆపారా అనే భ్రాంతి భయం కూడా కలిగాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం ఏమిటో తెలియదు, కానీ నా జీవితంలో ఎప్పుడైనా ఇక్కడ కూర్చుంటే మాత్రం నాకు మళ్ళీ ఏమీ తెలియదు, నన్ను మించిన ఆంజనేయుడు అంతటి బలవంతుడు లేడేమో అనిపిస్తున్నాను వాడు. నాకు నేనే ఓ హనుమంతుడిలో ఎగిరి గంతులేసే ఆరోగ్యం వస్తుంది, అయిపోయి మళ్ళీ వెళ్ళాక అప్పుడు వస్తుంది ఆకలి దప్పిక, అప్పటిదాకా మళ్ళీ ఆకలి దప్పిక ఇలాంటి నీరసాలు ఉండవు. ఈ వేదిక మీద కూర్చుంటే నీరసం బదులుగా వీరరసమే ఉంటుంది. అదే గురు ప్రార్థన మహిమ, గురువుల యొక్క అనుగ్రహం అంటే. సరే మొత్తం మీద ఏది ఏమైనా పుట్టడం దుఃఖం, వార్ధక్యం ఒక దుఃఖం, ఇంకా మరణం పెద్ద దుఃఖం. ప్రాణం కూడా అంత తేలికగా అందరికీ పోదు, మంచం మీద పడి అనారోగ్యాలతో తీసుకుని వైద్యుల చేతి చాకరీ చేయించుకుంటూ ఎంతమంది చావట్లే మన కళ్ళ ముందు, వాళ్ళంతా క్షణంలో చిటుక్కుని ప్రాణం విడిచిపెడుతున్నారా? ఎక్కడో అదృష్టవంతులు కూర్చున్నవాడు కూర్చున్నట్టే వెళ్ళిపోతాడు. పురాణం వింటూ పద్మాకర్ గారు పురాణం వింటూ చచ్చిపోయాడండి అంటారు. ఇప్పుడు చావకండి సుమా, ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇప్పుడు లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అలా ప్రాణము హాయిగా చిటుక్కును విడిచిపెట్టేవాళ్ళు అదృష్టవంతులు. కానీ ఎక్కువ మంది అనారోగ్యం పాలై బాత్రూంలో పడి కాలు విరగొట్టుకునో, మంచం మీద పడో, కక్కు కక్కును దగ్గుకుంటూనో, ఆహారం లోపల కళ్ళకో, సెలైన్ లెక్కిస్తూ ఉంటే, ముక్కుకి అదేదో పెడతారే అవన్నీ పెట్టించుకొని, ఇంటెన్సివ్ కేర్ అంటే దాని పేరు, ఐసీయూలో పెడతారు అన్నమాట. అందులో పెట్టడం కంటే నరకం మరొకట్లేదు. రామచంద్ర అందులోకి వెళ్లకుండా చచ్చిపోతే సుఖ మనిషి ఎవడైనా సరే, అదో దరిద్రపు నరకం. అందులో పెట్టి డబ్బులన్నీ అవుతారు. వీడు చచ్చిపోయినా సరే చచ్చిపోయినా డిక్లేర్ చేయరు. 2-3 రోజులు అయిన తర్వాత ఆ తర్వాత పొందవలసిన డబ్బంతా పొందాక అప్పుడు రిలీజ్ చేస్తున్నారు. చాలా చోట్ల ఈ మోసం ఎక్కువైపోయింది. ఆ మోసాల బాధ తట్టుకోలేకే హరిప్రసాద్ గారు అపూర్వమైన కొన్ని కోట్లు ఖరీదు చేసే స్థలాన్ని మన భారతీయ తీర్థస్వామి వారి పీఠానికి, జగద్గురు పీఠానికి ఇచ్చి అపూర్వమైన హాస్పిటల్ కట్టించారు. నేను లాస్ట్ ఇయర్ ఆ హాస్పిటల్కి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాను. మానవ మాత్రుడు ఆ హాస్పిటల్లోకి అడుగు పెట్టలేడా? అటువంటి చోట చాలా చీప్గా వైద్యం చేయించి పెడుతున్నారు, కొంతమందికి ఫ్రీగా కూడా చేస్తున్నారు. అంత స్థలం ఎలా ఇచ్చారు అంటే ఆయన అన్నారు, ఈ త్యాగం నాది కాదండి, మా అబ్బాయిదండి అన్నారు. అంటే వాళ్ళ అబ్బాయి తండ్రిని మించినటువంటి దాత అయ్యాడనమాట. అంత స్థలం ఇచ్చాడు అంటే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది అనమాట, ఆ స్థలం ఇవాళ వారు కనుక ఏ వ్యాపారానికి ఉపయోగించుకుంటే లేదా ఏ రియల్ ఎస్టేట్కు అమ్ముకుంటే ఓ 10-15 కోట్లు వస్తుంది. ఆ 15 కోట్ల కంటే కూడా శాశ్వతమైన మోక్షం అనే ధనం వారికి వచ్చింది, కీర్తి వచ్చింది, పవిత్రత వచ్చింది. నేను చెబుతున్నానండి, ఆ వాక్యం ఎప్పుడు వృధా పోదు. ఆ వంశం 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 తరతరాల పాటు వాళ్ళు పవిత్రంగా తరిస్తారు, అభివృద్ధి చెందుతారు, సకల శుభాలు పొందుతారు, ముక్తి పొందుతారు. త్యాగే నైకే అమృతత్వ మానసు అంటాడు ఉపనిషత్తులు. నకర్మణాన ప్రజయాధనే నత్యాగే నైకే అమృతత్వ మానసు. నువ్వు ఎన్ని కష్టపడి మంచి పనులు చేసినా మోక్షం పొందకపోవచ్చు. కొంతమంది చాలా మంచి పనులు చేశారు, అయినా ఆ కర్మల వల్ల వాడేం ముక్తి పొందడు. నా ప్రజయ, పిల్లల వల్ల ముక్తి పొందుతాం. అందుకే పిల్లవాడి వల్ల మోక్షం పొందుతాం కాబట్టి సంతానం పొందుతాం. కానీ ఒక్కొక్కప్పుడు నీ కర్మలతో పాటు నీ కొడుకు, నీ సంతానం నీకు ముక్తి ఇవ్వకపోవచ్చు. డబ్బుంటే మోక్షం పొందాం, నా ధనేనా, నాయనా నీ కర్మల వల్ల, నీ సంతానం వల్ల, నీ ధనము వల్ల నువ్వు అమృతత్వం పొందవు, మోక్షం పొందవు. కానీ దేనివల్ల మోక్షం పొందుతావు? త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగం దానం చేసిన వాడు ఒక్కడే ముక్తి పొందుతాడు, అమృతత్వం పొందుతాడు. అమృతత్వం అంటే మళ్ళీ భూమి మీద పుట్టవలసిన దుస్థితి రాదు, శాశ్వత కైవల్యాన్ని అమృతత్వం అంటారు. అది కేవలం త్యాగం వల్ల వస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే చెప్పాలని చెప్పలా, ఈ చాలా చోట్ల హాస్పిటల్స్లో ప్రాణులు చూశాక బాధ వేస్తుంది అనమాట. బా వద్దురా బాబు, ఈ స్థితి మాత్రం ఎవరికి వద్దు. ఆసుపత్రి గడప తొక్కకుండా చచ్చే యోగం ప్రసాదించను. రోజుకు ఒకసారైనా దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాను నేను. ఒకసారి మీరందరూ కూడా చెప్పండి, అందరూ కూడా భగవంతుడైన మృత్యుంజయుని భక్తితో ప్రార్థించండి. హాయిగా అనాయాసేన మరణం, అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవితం, దేహాంతే తవ సాయుజ్యం, దేహిమే పార్వతీపతే. ఓ పార్వతీ వల్లభ, నేను హాయిగా శరీరం విడిచిపెట్టాలి, ఆసుపత్రి పాలు అవ్వకూడదు, అనారోగ్యంతో తీసుకుని తీసుకుని ఇతరుల చేత చాకరీ చేయించుకుని చావకూడదు, అలాంటి మరణం నాకు, అది అనాయాస మరణం. అందుకని అనాయాసేన మరణం. ఇక బ్రతికినంతకాలం వినాదైన్యైన జీవితం, ఎప్పుడూ నాకు ఇంట్లో బియ్యం లేవు, పప్పులు లేవు, అన్నం లేదు, ఎవడు పెడతాడా అని ఇతరుల మీద ఆధారపడుతూ దైన్యంతో జీవించకూడదట. టీవీగా 10 మందికి పెట్టాలి, మనం సుఖంగా బ్రతకాలి. అందువల్ల దైన్యము లేని జీవితం కావాలి. సుఖమరణం దైన్యం లేని జీవితం. ఆ తర్వాత శరీరం విడిచిపెట్టాక నీలో కలిపేసుకో. సాయుధ్యం అంటే ఏమిటో నేను చెప్పానుగా మీకు, నీలో కలుపుకో. దేహాంతమయ్యాక నీలో కలుపుకొని మోక్షమియ్యి. ఈ మూడు పార్వతీపతే, ఓ పరమేశ్వర పార్వతీ వల్లభ, మే నాకు దేహి ఇమ్ము అని అర్థం అనమాట. నాకు ఇమ్మని ప్రార్థిస్తున్నాం. అలా ప్రార్థిస్తే ఆయన ఇస్తాడు. అందువల్ల ఈయన చెప్పాడు, జన్మ దుఃఖం, ముసలితనం దుఃఖం, మరణం పరమ దుఃఖం. తేలికగా మరణం చెందరు, ఎంతోమంది నానాయాత్ర పడి చస్తారు. మళ్ళీ అయిన తర్వాత నరకము స్వర్గము అనుభవిస్తారు, గర్భవాసం పునర్దుఃఖం. ఈ విధముగా నిరంతరం మలమూత్రాలతో కూడిన ఈ జీవితములో, ఈ సంసారములో సుఖమింత, నష్టం ఎక్కువ. అందుకే నేను ఈ లోభాలతో కోరికలతో కూడిన, యాచనలతో కూడిన, వంచనతో కూడిన, డబ్బనే భయంకరమైన పాశముతో కూడిన సంసారంలో ప్రవేశించాలని కోరుకోవటం లేదు. ఎన్నో వేదాలు చదివాను, ఉపనిషత్తులు చదివాను, ఎన్ని చదివినా చివరికి దాని పరమార్థం డబ్బు సంపాదించడం, గృహస్థాశ్రమంలో పడ్డమే తప్ప మరొకటి కనిపించడం లేదు. సంపాదించడం కోసమే చదువులు ఉపయోగిస్తున్నారట చాలామంది. వేదం చదివాడు, నేను వేదం చదువుకున్నాను కనుక వేదం చదువుతాను, మీరు డబ్బులు ఇవ్వండి అంటాడు. పురాణాలు చదివాను, డబ్బులు ఇవ్వండి. ఎంటెక్ చదివాను, డబ్బులు ఇవ్వండి. బీటెక్ చదివాను, డబ్బులు ఇవ్వండి. ఇలా మొత్తం మీద ధనం కోసమే శాస్త్రాలు ఉపయోగపడితే ఉపయోగం ఏమున్నది? కాబట్టి ఈ ధనాదులకు అతీతమైన శాశ్వతమైన కైవల్యమును అందించేటటువంటి చదువు కావాలి. శాశ్వత కైవల్యం మంత్రోపాసన వల్లే వస్తుంది. అందువల్ల నాకు ఈ భార్య, పుత్రులు, ఈ గృహస్థాశ్రమం ఇవేమీ వద్దు నాకు. మూర్ఖుడిలాగా, జలగలాగా పాకించొట్టే పాకి, తిరిగించొట్టే తిరగలే నేను. జలగం చూసారా మీరు? జలగ అటు పాగుతుంది, అటు అడ్డొస్తే ఇటు పాగుతుంది, అక్కడే తిరుగుతుంది, ఇంకెక్కడికి వెళ్ళేది ఉండదు. దాని బతుకంతా తిరిగితే కొంచెం ప్రాంతం తప్ప ఎక్కువ దూరం వెళ్ళదు. అలాగే మూర్ఖుడు కూడా ఆ సంసారంలోనే రోజు ఉంటాడు. ఇల్లు సంసారం, ఇంకేం ఉండదు వాడికి. ఆ ఇంట్లోనే ఉంటాడు, పొద్దున్న లేస్తాడు, కొట్లో కడతాడు, కూర్చుంటాడు, ఉద్యోగానికి కడతాడు, కూర్చుంటాడు, సాఫ్ట్వేర్ అంటాడు, పాపం ఏ తెల్లవారుజామున పెడితే రాత్రి 12 వస్తాడు. ఇక అలా కొట్టి కొట్టి సాఫ్ట్వేర్ అనే ఉద్యోగంతో హార్డ్వేర్ అయిపోతాడు. యావత్ జీవితం ఇల్లే. ఒక్కరోజు ఆయన పురాణానికి రాగలుగుతున్నారా పాపం? సాఫ్ట్వేర్ వాళ్ళు ఒకసారి ఆలోచించండి. వ్యాపారంలో ఉన్నవాడు చాలామంది బయటకు వచ్చి ఇలా ఉపన్యాసం వినగలుగుతున్నారా, గుళ్ళోకి వెళ్ళగలుగుతున్నారా? ఏమి లేదు. 365 ఉద్యోగం. మొగుడు పెళ్ళాలు కూడా ఎవరెవరో ఏమీ తెలియదు. భార్య చోట, భర్త చోట ఉద్యోగం కదా. అందుకని పిల్లలు, ఎక్స్క్యూజ్ మీ, నిన్ను ఎక్కడో చూసినట్టుంది అన్నారట ఆ మధ్యన ఒక తండ్రిని. బొంబాయిలో ఉద్యోగానికి ఆయన తెల్లార్థం అడితే మళ్ళీ రాత్రి వస్తాడు, పిల్లలు నిద్రపోతారు. ఆఖరికి 6 తర్వాత కొడుకు ముఖం చూస్తే కొడుకు, ఎవడవయ్యా నువ్వు వచ్చి మా ఇంట్లో తిరుగుతున్నావు, ఎక్స్క్యూజ్ మీ అన్నట్టు పైగా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందంటే వాడు తల మొత్తుకుని, నా కర్మ నా కొడుకు కూడా నన్ను గుర్తుపట్టలేదు అనుకున్నాడు ఆయన. ఈ విధమైన సంసారంలో ఏముంది, ఏమి ఆనందం ఉన్నది? అందువల్ల నిరంతరం ఈ ధనం ధనం ధనం, డబ్బు డబ్బు తప్ప మరొకటి లేకుండా తిన్నదే తింటూ నమిలిందే నవ్వులుతూ తిరుగుతున్న జలగల ఆ సంసారంలో తిరుగుతూ ఉండడం నాకు ఇష్టం లేదు. నిద్ర సుఖ వినాశం కోసం పుట్టిన ఈ ధన సంపాదన నాకొద్దు బాబో, నేను ఇందులో ప్రవేశించను అనగానే వ్యాసుడు ఒక్క క్షణకాలం కిన్నుడైపోయి, నాయన ఒక పని చెయ్యి, ప్రస్తుతం నేను ఎంత చెప్పినా నీ మనస్సు సంసారం మీదకి వెళ్ళడం లేదు గనక భాగవతమని ఒక గ్రంథం రాశాను నేను, అది నీకు వినిపిస్తాను. అది వింటే నీకు సంసారం మీద ఉన్న కొన్ని భ్రమలు తొలగుతాయి. నా మాట విను, భాగవతం విను. పటపుత్ర మహాభాగ మయా భాగవతం కృతం శుభం నచ అతి విస్తీర్ణం పురాణం బ్రహ్మసంవితం. బ్రహ్మసంవితం, ఒకప్పుడు బ్రహ్మంతటి వాడు మెచ్చుకుని లోకానికి అందించిన ఒక పురాణం ఉన్నది, దాని పేరు భాగవతం. అది ఎక్కువ పెద్దది కూడా కాదు, అతి విస్తరం కాదన్నాడు. మరీ చాట భారతంలో అంతంత పొడుగుంటే ఎక్కువ కాలం చదవలేం వినలేము. మనిషికి ఓ పరిమితి ఉంటుంది. ఓ రోజు 2 అయితే ఆనందంగా వింటాడు. పొద్దుట 6 దగ్గర నుంచి సాయంకాలం 6 దాకా మిమ్మల్ని కూర్చోబెట్టి పురాణం చెబుతానంటే ఒక్క కుర్చీలు ఒక్కడు కనపడ్డాడు. రోజు 2 చెబుతున్నాను కాబట్టి చకచక వచ్చే ముందు వాడు అతను ఇడ్లీయో మైసూర్ బజ్జీయో తినేసి వచ్చి కూర్చుని హాయిగా అయిపోగానే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మైసూర్ బజ్జీ తినగలుగుతారు. అలా కాకుండా ప్రొద్దునది సాయంకాలం దాకా మిమ్మల్ని ఇక్కడే కూర్చోబెట్టి విని తీరాలంటే ఇంకా చూడండి బాబాయ్, వీడు వదలడరా బాబు, టైం మెయింటైన్ చేయడరా బాబు అనుకుంటున్నారా లేదా? పైగా దేనికైనా అతి పనికిరాదట. అందుకే నచాతి విస్తీర్ణం, పైగా పవిత్రం, అర్థం కూడా అవుతుందన్నాడు ఆయన. సులభమైనది నిజంగా భాగవతం, చాలా సులభమేనండి. దేవీ భాగవతం కానీ భాగవతం కానీ నేను పురాణాలు చదివాను, చాలా సులభంగా రాశారు. మరి కొంతమంది చెబితే ఎందుకు అర్థం కావటం లేదంటే చెప్పడం చేతకాక. అందులో సులభంగా ఉంది, దాన్ని వాడు చెప్పడంలో కాంప్లికేషన్స్ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే సంస్కృత శ్లోకం తేలిగ్గా ఉంటుంది. కొంతమంది తాత్పర్యం రాస్తారు, ఆ తాత్పర్యం కంటే శ్లోకమే సుఖం. కారణం ఏంటంటే దాని మీద పట్టు లేక దానిని సూటిగా స్పష్టముగా అవతల వాడు చెప్పలేకపోవడం వల్ల వెళ్ళలేకపోతున్నారట. మీకు అర్థమైతే ఎందుకు రారండి? మీకు అర్థమవుతుందో లేదో అనడానికి ఉదాహరణ జనం అక్కడ కాసేపు కూర్చోవటమే. కొంతమంది ఒక 2 ఇవాళ భారతదేశంలో తెలుగు వాళ్ళు చెబుతూ ఉంటే 1,000 జనం వచ్చి వింటున్నారంటే ఆ చెప్పేవాడి మాట మీకు అర్థమవుతుంది. అందువల్ల మీ అంతటా మీరు స్వచ్ఛందంగా వచ్చి వింటున్నారు. మీకు అర్థం కాకపోతే ఎందుకురా బాబు అని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి హాయిగా అదేదో ఉంటుందిగా దరిద్రపు సీరియల్స్ లేకపోతే అందువల్ల ఎందువల్ల చెబుతున్నానంటే పనికి మాలిన కార్యక్రమములతో కూడినది కాకుండా పరమ పవిత్రమైనది సూటిగా స్పష్టముగా అర్థమయ్యేది భాగవతం. అందులో 12 స్కంధములు ఉన్నాయి, 18,000 శ్లోకాలు ఉన్నాయి, అది విను. ఒకప్పుడు నేను మా తండ్రి మా అందరికీ గురువు అయిన నారదుని ద్వారా విన్నా. నారదుడు అందరికీ గురువు, గురువుని తండ్రితో సమానంగా భావిస్తారు. నారదుడు బ్రహ్మ దగ్గర నేర్చుకున్నాడు, బ్రహ్మదేవుడు విష్ణువు దగ్గర నుంచి విన్నాడు, విష్ణువు వటపత్రశయనుడై ఈ భాగవతాన్ని తాను పొంది ఇతరులకు అందించాడు. అది చెబుతున్నా విను. వటపత్రశయనాయ విష్ణవే బాలరూపిణే కేనాస్మి బాలభావేన నిర్మితోహం చిదాత్మన. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా ప్రళయంలో ఉండిపోయింది. అప్పుడు ఎక్కడ చూసినా నీరు, ఏ లోకములు లేవు, భూమి లేదు, అగ్ని లేదు, వాయువు కనపడడంలా నీరు ఆకాశం మాత్రం కనపడుతున్నాయి. అలాంటి మహాప్రళయ కాలంలో నిరాధారముగా 2 దారములు వెళ్ళాడాయి. ఈ దారములకు ఒక మర్రాకు కట్టబడింది. ఆ మర్రాకులో చిన్న పిల్లవాడిగా శ్రీకృష్ణ పరమాత్మ చేరాడు. శ్రీ మహావిష్ణువు బాలుడిగా మర్రాకు మీద పడుకున్నాడు. తన బొటనవేలు నోట్లో పెట్టుకుని అనుకోవడం మొదలెట్ట కాలి బొటనవేలు కరారవిందేన పదారవిందమనే శ్లోకం అలా పుట్టింది. ఆయన చెయ్యి తామర పువ్వే, పాదము తామర పువ్వులో ఉందట. ఈ చెయ్యి అనే తామర పువ్వుతో పదారవిందం తీసి నోట్లో పెట్టుకున్నట్ట. వటేశ పత్రేశ పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అన్నారు. మర్యాకు మీద పడుకున్నాడు కృష్ణుడు. బుల్లి బాబు అనమాట. ఎంత ముద్దొస్తారో చిన్నప్పుడు పిల్లలు, పెద్దయ్యాక ముద్దులు, చిన్నప్పుడు ముద్దులు అన్నారు. ఇప్పుడు నన్ను చూస్తే ఎవడ ముద్దెట్టుకుంటాడు, బాగుండదు కూడాను. అదే చిన్నప్పుడు ఎంత ముద్దొస్తాడో అని టక్కటక్కని దగ్గర తీసుకుంటారు. అలా తీసి బొటనవేలు నోట్లో పెట్టుకున్నట్ట. అంతటి భగవంతుడు కూడా ప్రపంచమంతా నీళ్లలో కలిసిపోయింది, నేను ఈ వటపత్రమే చేరాను, ఈ వటపత్రానికి 2 దారాలు సన్నగా ఉన్నాయి, ఈ దారములు పైన దేనికి కట్టబడ్డాయి, ఆధారం కనబడదే, నిరాధారంగా వేళ్లాడుతోంది, నేను ఎవరి చేత బాలుడిగా చేయబడ్డాను అని ఆలోచించేట. ఎవరి చేత బాలునిగా నేను మార్చబడ్డాను, నన్ను ఈ నిరాధారమైన ఆధారము లేని దారములతో వేళ్లాడుతున్న ఆకు మీద పడుకోబెట్టి ఊపుతున్నది ఎవరు అనుకున్నాడే. ఇప్పుడు ఉయ్యాల ఊగాలంటే ఉయ్యాలకు గొలుసులు ఉండాలి. ఈ గొలుసులు ఏం చేస్తాం, పైన ఏదో ఇంటి కప్పు, ఆ కప్పుకి కొక్కేలు ఉంటాయి, ఇనప కొక్కేలు, ఆ కొక్కేలకి తగిలిస్తాం పైన. అందుకేగా ఈ మధ్యన రింగులు వేయిస్తున్నారు, ఫ్యాన్ రింగులు లాంటివి, అలాంటి రింగులకి తగిలించి అప్పుడు ఉయ్యాల బల్ల వేళ్లాడేసి దాంట్లో కూర్చుంటే ఈ ఉయ్యాలకు ఒక ఆధారం ఉన్నది పైన. కానీ ఈయన ఉన్నటువంటి మర్రాకుకి ఆధారం లేదు. ఆకు వేళ్లాడుతోంది, ఆకు కట్టబడినవి చాలా సన్నగా ఉన్న దారాలు అట్ట, పుట్టుక్కుని తెగిపోయే దారాలు. పోయి ఆ దారాలు ఎక్కడైనా పైన దేనికైనా కొక్కేనుకో చెట్టుకో కట్టబడ్డాయంటే ఏమీ లేవు, నిరాధారంగా వెళ్ళాడుతోంది. అందుకే ఆయన ఎవరిని నేను అనుకున్నట్ట. ఇత్యేవం చింతమానాయ ముకుందాయ మహాత్మనే. ఇలా నేను ఎవరిని, దారాలు ఎక్కడ నుంచి వెళ్ళాడుతున్నాయి, ఈ మర్యాకెక్కడిది, నేను ఎలా బాలుండయ్యానని ఆలోచిస్తున్న ముకుందునికి ఒక శ్లోకం వినపడింది. పూర్తి శ్లోకం కాదు, సగం శ్లోకమే. ఏమని, సర్వం ఖల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం. ఈ చరాచర జగత్తంతా నా చేత నింపబడి ఉన్నది, నేనే ఈ జగత్తంతా, అంతా నేనే. అదనమాట దానికి అర్థం, సర్వం ఖల్విదం ఏవ అహం, అహం నేనే. ఏవ అంటే సుమా, ఏమిటి సుమా, ఇదం ఇదంతా, ఈ కనిపిస్తున్న నీళ్లు, కనిపించినటువంటి లోకాలు, పంచభూతాలు, ఇవన్నీ నేనే. మొత్తం ఈ చరాచర జగత్తులో నేను లేనిది లేదు, అంతా నేనే, అంతా నేనే, అంతా నేనే. నా అన్యత్తస్తి మరొకటేమీ లేదు, సనాతనమైన సృష్టికి మూలం నేను అని వినబడగానే ఎవరి మాట అన్నది, స్త్రీయా పురుషుడా నపుంసకుడా అని పదే పదే ఆలోచన చేశాడు. ఆ సమయంలో ఆయన దగ్గర ఒక అత్యద్భుతమైన రూపం ప్రత్యక్షమయ్యింది. ఆయన పడుకుని ఉన్న మర్రాకు పక్కనే ఒక పరమ దివ్య మంగళ విగ్రహం కనపడింది. ఆ విగ్రహం ఎలా ఉన్నదట,
శాంత, శాంతస్వరూపం భగవతి. ఆవిడే సమస్త లోకాలకి భగవతి. అన్ని లోకాలని సృష్టిస్తోంది, పోషిస్తోంది, లయం చేసుకుంటోంది. అటువంటి పరాభట్టారిక. చతుర్భుజ, నాలుగు చేతులు ధరించింది. నాలుగు చేతుల్లో శంఖ చక్ర గద పద్మవర యుధధర శివ. నాలుగు చేతులతో ప్రత్యక్షమైన ఆ మంగళస్వరూపిణి జగన్మాత ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో చక్రం, మరో చేతిలో గద, మరో చేతిలో పద్మం ధరించి కనపడింది. ఆవిడ కట్టుకున్న వస్త్రం అమూల్య వస్త్రం, దివ్య వస్త్రం, దేవతా వస్త్రం. మళ్ళీ దేవతా వస్త్రం అనకూడదండి, దివ్యాంబరం అనాలి. దేవతా వస్త్రం అంటే ఏమీ లేదని ఒక అర్థం ఉంది. దివ్యాంబరధర ఆ దేవి. అనేక ఆభరణములతో ఉన్నది. ఆ ఆభరణముల యొక్క విలువ ఎంత అని ఎవ్వరూ చెప్పలేరు. ఆమె చుట్టూతో కొంతమంది దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ అమ్మవారి యొక్క సఖీభి స్వవిభూతిభి, అమ్మవారి యొక్క మహిమతో పుట్టారు. అమ్మవారి మహిమలు ఆడువారి రూపంలో, అమ్మవారి చెలికత్తెల రూపంలో అమ్మ చుట్టూ ఉన్నారట. అమ్మేమో నాలుగు భుజాలతో ప్రత్యక్షమైంది, ఆవిడ చుట్టూ దేవతలు ఉన్నారు. ఆ దేవతా స్త్రీలంతా అమ్మవారి యొక్క మహిమలు. వాళ్ళు ఎవరెవరు వరస్సగా? అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేగిని, అనంగ అంకుశ, అనంగమాలిని, సర్వ సంక్షోభణ చక్రస్వామిని, వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని, సర్వరోగహర, సర్వరోగహర చక్రస్వామిని మొదలైనటువంటి దేవతలు కొన్ని వేల మంది అసంఖ్యాకంగా ఎర్రగా, తెల్లగా, నీలంగా, వైదూర్య వర్ణంలో, వజ్రవర్ణంలో, ముత్యాల వర్ణంలో, ఇలాంటి రకరకాల రంగులతో ప్రత్యక్షమై అమ్మ చుట్టూతో అమ్మని సేవిస్తూ ఆ ఓం నమో భగవత్యై నమః అంటూ స్తోత్రం చేస్తున్నారు. వాళ్లల్లో కొంతమంది నోట్లోంచి అగ్నిజ్వాలలు బయటకు వస్తాయట. అంటే వాళ్ళు నాలుగు బయట పెట్టినప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా బుస్సు బుస్సు అంటూ పాము బుసల్లాగా అగ్నిజ్వాలలు బయటకు వస్తున్నాయి. మరి కొంతమంది చెవుల్లోంచి వాయువు వస్తోంది, కొంతమంది తల వెంట్రుకలు అగ్నిలా ఉన్నాయి, కొంతమంది నీలంగా ఉన్నారు, కొంతమంది వరాహ రూపంలో, కొంతమంది సింహరూపాలలో, కొంతమంది కౌమారి రూపంలో, కొంతమంది సర్పముఖాలతో ఉన్నారట. రకరకాల ముఖాలతో ఉన్నారు ఆ దేవతలంతా. అవన్నీ చూసినటువంటి స్వామి తెల్లబోయాడు. ఇంతలో మరొక స్త్రీ ప్రత్యక్షమైంది. ఆవిడ మంచి బంగారుపు రంగులో ఉంది, హిరణ్యవర్ణ. ఆవిడ నాలుగు చేతులు ధరించింది. అలా ధరించిన ఆవిడ పద్మం మీద ప్రత్యక్షమయ్యింది. ఈ అమ్మవారి కంటే ముందొచ్చి పద్మం మీద కూర్చున్న నాలుగు చేతులు ధరించిన స్త్రీ ఎలా ఉందన్నమాట, పూర్తిగా బంగారపు రంగులో ఉంది. ఆవిడ మెడలో బంగారపు గొలుసులు, వెండి గొలుసులు ఉన్నాయి. చంద్రస్వరూపిణి, చంద్రుని వలె వెన్నెలతో ఆహ్లాదంగా ఉంది. ఆమెను చూస్తే బంగారమే ఆవిడ రూపంలో పుట్టిందేమో అన్నట్టుగా ఉంది. అటువంటి ఆ బంగారపు రంగులో ఉన్న ఆవిడ్ని బాలరూపంలో ఉన్న విష్ణువు చూశాడు. వెంటనే ఆయన ఏమన్నాడు, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ ఆవహ అన్నాడు. అలాగ వేదమంత్రం చదివాడు. అంటే వచ్చినవిడు ఎలా ఉందన్నమాట, సువర్ణవర్ణ. హిరణ్యవర్ణము అంటే బంగారపు రంగులో ఉన్నది. హరిణి అంటే విష్ణువుకి భార్య ఆవిడ. సువర్ణ రజతస్రజాం, స్రక్ అంటే దండ, స్రజాం దండలు, గొలుసులు వేసుకుంది. స్రజాం అంటే గొలుసులు ధరించినది, నెక్లెస్లు ధరించింది ఆవిడ. ఆ నెక్లెస్లు ఎటువంటివి, సువర్ణ బంగారపు నెక్లెస్లు. రెండవది రజత వెండి గొలుసులు. బంగారపు గొలుసు, వెండి గొలుసులు రెండూ సమానంగా వేసుకుంది. అదనమాట సువర్ణ రజత స్రజాం అంటే. ఆవిడ చంద్రస్వరూపిణి, లక్ష్మీదేవి. అటువంటి ఆవిడ్ని జాతవేదహ అగ్నిహోత్రుడు మా ఆవహ నా కోసం ఇచ్చుగాక. అందుకే అగ్నిని ప్రార్థిస్తే అగ్ని ఆ లక్ష్మిని మనకిస్తాడు. ఆ లక్ష్మి దగ్గరికి రాగానే ఈయన తెల్లబోయాడు, విస్మితుడైపోయాడు. ఎవరవు నువ్వు అన్నట్ట. ఇంకా నీకు అర్థం కాలేదా, ఎప్పటికప్పుడు నీ వక్షస్థలం మీద ఉంటూ నీకు పాదసేవ చేస్తున్న లక్ష్మిని, ఈ జగన్మాత నుంచి ఆవిర్భవించాను. ఇందాక నీకు కనిపించిన మహాసౌందర్యవతి, సమస్త లోకాలకి మూలకారకురాలైన భగవతి జగన్మాత, ఆ జగన్మాతలోంచి మేము ముగ్గురం వస్తాం. ఒక ఆవిడ మహాకాళి, ఒక ఆవిడ మహాలక్ష్మి, మరొక ఆవిడ మహాసరస్వతి. అందులో మహాలక్ష్మిని నేను, విష్ణువు అనే పేరుతో ఉన్న నిన్ను వరించి నీకు అన్ని శక్తులు ఇచ్చి పనులు నీ చేత చేయిస్తాను. కానీ నీ చేత అవతారాలు ఎత్తిస్తున్నది,
ఇన్ని కార్యములు చేయిస్తున్నది శక్తి మాత్రం నేనే, నేను లేకపోతే నువ్వు లేవు, నువ్వు లేకపోతే నేను లేను. మన ఇద్దరం పరస్పర సంబంధం కలిగిన వాళ్ళం, వాగర్ధముల వలె కలిసి ఉంటాం. నన్ను రతి, భూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వధ, స్వాహ, క్షుత్తు, తృష, నిద్ర, దయ, గతి, తుష్టి, పుష్టి, క్షమ, లజ్జ, శాంతి, కాంతి, జృంభణ మొదలైన నామములతో పిలుస్తారు. ఇవన్నీ నేనే మందారమాలలు వేసుకుని ఉంటూ ఉంటాను. నేను లక్ష్మి అని పిలువబడుతున్నాను. మరి కాసేపట్లో నీ వక్షస్థలాన్ని నేను పట్టుకుంటాను. అప్పుడు నువ్వు అన్ని పనులు చేయగలుగుతావు. నేను లేకపోతే నువ్వు ఏ పని చేయలేవు. అందుకే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి లేకపోతే లక్ష్మీ లక్ష్మి అని భూలోకానికి వచ్చాడు. ఆయన చివరికి శ్రీనివాసుడి దగ్గర అవడానికి లక్ష్మి దూరం అవడమే కారణం. ఒకప్పుడు పార్వతి శివుణ్ణి విడిచిపెట్టేస్తే శివుడు బాబోయ్ సతీ అని మతి లేకుండా తిరిగాడు. వాణీదేవి బ్రహ్మను విడిచిపెడితే బ్రహ్మగారికి మతిపోయినట్టే. శక్తి అమ్మవారిదే. అందుకే ఆవిడేమన్నది, నేనెప్పుడు నీకు వెన్నుగా తన్నుగా ఉంటాను, నీ వక్షస్థలం మీదే ఉంటాను. మూర్ఖుడు నన్నేమీ గ్రహించలేడు, జ్ఞానులు మాత్రమే నన్ను గ్రహించగలుగుతారు. నేను సమస్త పురాణాలు, ఇతిహాసాలు, వేదముల యొక్క స్వరూపాన్ని, ప్రళయకాలంలో కూడా నిన్ను విడిచిపెట్టను. అమ్మవారి అనుగ్రహంతో నిన్ను బాలుడిగా చేసి కాసేపు ఈ ప్రళయకాలంలో ఆడించాను. మనల్ని ఆడించింది ఆవిడే. శృణు శౌర్యే వచోమహ్యం సగుణాహం చతుర్భుజ. నేను సగుణ స్వరూపిణిని. అసలు అమ్మవారు నిర్గుణ, కానీ సగుణములు లేకపోతే సృష్టి స్థితిలయ్యాలు వెళ్ళవు గనక ఒక రూపం ధరించి మేము దర్శనమిస్తూ ఉంటాం. ఇందాక అమ్మ సర్వం కల్విదమేవాస్మి అన్నదే అది భాగవతం యొక్క సారం. దీనిని నువ్వు వేదముల యొక్క సారముగా, భాగవత పురాణంగా గ్రహించి పూర్తిగా పురాణం రాసి బ్రహ్మకి, బ్రహ్మ నారదునికి ఇస్తాడు, నారదుడు వ్యాసునికి ఇస్తాడు, వ్యాసుడు దాన్ని సంక్షిప్తం చేసి 18,000 శ్లోకాలతో లోకానికి అందిస్తాడు. ఎందుకంటే మొట్టమొదట అమ్మవారు చెప్పిన శ్లోకం ఒక పాదం, దాన్ని విష్ణువు 100 కోట్ల శ్లోకాల్లో భాగవతంగా రాశాట. దేవీ భాగవతం మొత్తం 100 కోట్ల శ్లోకాలు ఏకంగా. 100 కోట్లు అనేది ఒకసారి ఊహించగలమా మనం? శతకోటి ప్రవిస్తరం 100 కోట్ల శ్లోకములను ఈ జీవితంలో ఎవడన్నా చదవగలడా? మహాభారతం మొత్తం చదవడానికే మన తలప్రాణం తోక్కొస్తోంది. అలాంటి మహాభారతం 1 లక్ష, అవునా? 100 లక్షలైతే 1 కోటి. 100 సార్లు భారతం పూర్తిగా చదవండి, ఎంతకాలం పడుతుంది? 100 సార్లు భాగవతం చదివితే 100 లక్షలైతే 1 కోటి. అలాంటివి 100 కోట్ల శ్లోకాలు ఒక మానవ మాత్రుడి కాలప్రమాణంలో వాటిని చదవగలడా? చదవలేడు. అందుకనే బ్రహ్మదేవుడు విష్ణు ద్వారా 100 కోట్ల శ్లోకాలు విని భాగవతం నేర్చుకుని, ఇది నేను తప్ప మామూలు వాడు చదవలేడని దాన్ని ఏం చేశాడు, 1 కోటి శ్లోకములకు సంక్షిప్తం చేశాడు. అమ్మవారి మహిమని కుదించి రాశాడు. ఈ 1 కోటి శ్లోకాలు నారదునికి ఇచ్చాడు. నారదుడు 1 కోటి శ్లోకాలు చదివి 1 కోటి శ్లోకాలు చెబితే ఎవడు వింటాడని వేదవ్యాసునికి 100 లక్షలు అంటే 1 కోటి, అందులో 5 లక్షల శ్లోకములు చెప్పాడు. 5 లక్షల శ్లోకములు నారదుని ద్వారా సేకరించిన వ్యాసుడు 18,000 శ్లోకములకు కుదించాడు. 18,000 శ్లోకాలు ఖర్చు చెప్పడానికే 1 మంత్ పడుతుంది మనకి. అది కూడా అన్ని శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళిపోతే చేదస్థంగా ఉంటుంది కనుక కొన్ని చోట్ల శ్లోకములు చదువుతాం, కొన్ని చోట్ల శ్లోకముల యొక్క తాత్పర్యం చెప్తాం. ఎవడన్నా పురాణం పూర్తిగా చదువుకుంటూ వెళితే అది అసహ్యంగా ఉంటుంది, అది పురాణ ధర్మం కాదు. అందుకే కొంతమంది పురాణం చదువుతుంటే వెళ్ళాక వెళ్ళిపోవడానికి కారణం ప్రభవే మళ్ళీ చేస్తే అని వాడు చదువుకుంటూ పోయి 100 శ్లోకాలు చదువు ఒక ఇంత పెసర అర్థం చెబితే ఎవడు వింటాడు? కాబట్టి ఏం చేయాలన్నమాట, 10 శ్లోకముల తాత్పర్యం చెప్పి మధ్య మధ్యలో 1 శ్లోకం చెప్పాలి. 18,000 శ్లోకాల మహాభాగవతానికే మన జీవితం సరిపోవడంలా అలా కుదించాట్టు వ్యాసుడు. అలా వ్యాసుడి ద్వారా కుదింపబడుతుంది ఆ భాగవతమును శ్రీ మహావిష్ణువు నేర్చుకో అని ప్రళయకాలంలో లక్ష్మీదేవి విష్ణువుకి చెప్పింది. అప్పుడు ఆయన ఆ మహాలక్ష్మిని వక్షస్థలం మీద చేర్చుకుని టక్కన బాలుడు కాస్త మహావిష్ణువుగా మారాడు. లక్ష్మీదేవిని చతుర్భుజాలతో పక్కన పెట్టుకున్నాడు. తానేమో శాక్షసీనుడయ్యాడు, అమ్మవారిని పద్మం మీద కూర్చోబెట్టాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి సమస్త లోకాలకి అనేకమైన సందేశాలు ఇచ్చారు. ఆ భాగవతాన్ని నేను నారదుని ద్వారా సేకరించి రచించాను. రచించిన భాగవతం నీకు చెబుతాను. ఇందులో 5 లక్షణములుంటాయి. వృత్రాసుర వధ ఉంటుంది, అమ్మవారి మణిద్వీప వర్ణన ఉంటుంది, 18,000 శ్లోకాలుంటాయి అని మొత్తం భాగవతాన్ని ఎంతో శ్రద్ధతో శుకుడికి నేర్పాడు ఆయన. భాగవతం చదివితే కొంతైనా సంసారంలోకి వస్తాడు అనుకున్నట్టేనే. భాగవతం విన్నవాడు సంసారంలోకి ఎక్కడ వస్తాడు అంటే, ఎంత విన్నా వాళ్ళు ఇంటికి వెళ్ళాక ఇడ్లీలు పకోడీలు కోరుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన ఆ కోపకి చెందినవాడు కాదు కదా. సామాన్య మానవుడైతే ఇంత పురాణం విన్నా కాస్త పులిహార కోసం పక్కవాడిని తోసుకుంటూ వెళ్ళిపోతాడు అవునా. అలా వెళ్ళేవాడు కాదు ఆయన. భాగవతం విన్నాక వైరాగ్యం పెరిగిందిట. అసలు భాగవతమే మోక్షగ్రంథం. మోక్షగ్రంథం విన్నాక ఆయన ఇంకా ఆనందపడిపోయి, అబ్బా నాకు ముక్తి వచ్చేస్తుంది, ఈ పురాణం వింటూ గడిపేస్తాను, నాకు సంసారం వద్దన్నట్టు మళ్ళీ మొదలుకొచ్చాడు ఆయన. వ్యాసుడికి మతిపోయింది, నేనింత కష్టపడి 18,000 శ్లోకాలంతా కూడా పురాణం అంతా నేర్పాను నీకు, అందున సాయంకాలం 2 గంటలు కాకుండా 9 రోజులు పొద్దున్న సాయంత్రం కూర్చోబెట్టి నేర్పాను, ఎంత పురాణం విని మళ్ళీ నేను సన్యాసం పుచ్చుకుంటానంటావు నాయన, నీకు ఈ భాగవతం నేర్చుకోవటం వల్ల గృహస్థాశ్రమంలో ప్రవేశించాలనే కోరిక రాలేదా అంటే, శ్రీమద్భాగవతం జ్ఞానులకు సంబంధించిన ధనం, భక్తి జ్ఞాన వైరాగ్యములలో వైరాగ్యమును పెంచే గ్రంథం అన్నట్ట. దీనిని బట్టి ఏం తెలుస్తుంది, భక్తితో విన్నవాడికి భక్తి పెంచుతుంది భాగవతం, జ్ఞానం కావాలనుకున్నవాడికి జ్ఞానమే ఇస్తుంది భాగవతం, వైరాగ్యవంతుడికి వైరాగ్యాన్ని పెంచుతుంది భాగవతం, వల్ల ధన సంపాదన పొందాలనుకున్నవాడికి ధన సంపాదనే ఇస్తుంది. ఎవరు భాగవతమును ఎలా కోరుకుని చదివితే వారికి ఆ కోరికే తీరుతుంది. అందుకే మన మనస్సులో ఉన్న కామనలను బట్టి పురాణములు ఫలితం ఇస్తాయి. భాగవతం చదువుకుని నాకు పెళ్ళవ్వాలనుకుంటే పెళ్ళి అవుతుంది, తెలుసుగా విషయం మీకు. శ్రీమద్భాగవతాన్ని పారాయణ చేస్తే వివాహం అవుతుంది. శ్రీమద్భాగవతాన్ని చదువుకుని నాకు ఉద్యోగం రావాలంటే వస్తుంది. ఇది చదివి పుత్ర సంతానం కావాలంటే వచ్చి తీరుతుంది. చివరిలో రాశాడు, పుత్రకామస్తు పుత్రాన్వై ధనకామస్తు ధనానివై అంటాడు. పుత్రులు కావాలంటే పుత్రుల్ని ఇస్తుంది, ధనం కావాలంటే ధనం ఇస్తుంది, నీవు ఏది కోరితే అది ఇస్తుంది. కోరికలు లేని వైరాగ్య సంపన్నులకి వైరాగ్యం ఇస్తుంది. అప్పుడు ఆయన ఆలోచించాడు, నాయన నిన్ను సంసారంలో ప్రవేశపెట్టడానికి నేను చేసే ప్రయత్నం వ్యర్థమైపోయింది, పరమ పవిత్రమైన భాగవతం నీలో ఇంకా వైరాగ్యం పెంచింది, ఇక చివరిగా ఒక ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం మిథిలా నగరాన్ని విదేహుడనే పేరుతో జనక మహారాజు పరిపాలిస్తున్నాడు. జనకుడు రాజఋషి, సంసారంలో ఉన్న మహర్షి, సంసారంలో ఉన్న సన్యాసి. ఆయన ఏకకాలంలో ప్రభువుగా ఉంటున్నాడు, యోగిగా ఉంటున్నాడు, రాజుగా ఉంటాడు, యోగిరాజుగా ఉంటాడు. సంసారంలో ఉంటూ కూడా సన్యాసి జీవితం గడిపేటటువంటి మహాయోగి జనకుడు, ఆయన దగ్గరికి వెళ్ళు. అప్పుడు నీకు సంసారం యొక్క గొప్పతనం తెలుస్తుంది. గృహస్థాశ్రమంలో అన్ని పనులు చేస్తూ కూడా తామరాకు మీద నీటి బుట్టిలా ఎలా ఉండవచ్చు తెలుస్తుంది, వెళ్ళిరా అన్నట్ట. నువ్వు చెప్పింది నిజమే, జనకుడి గురించి చాలా విన్నాను. మహారాజుగా ఉంటే రాగద్వేషాలు ఉంటాయి కదా, శత్రువుల్ని చంపాలి, మిత్రుల్ని దగ్గరికి తీసుకురావాలి, దొంగల్ని శిక్షించాలి, డబ్బు దాచాలి, ఇవన్నీ చేస్తూ ఋషిలా బతకడం కష్టం కదా. ఏకకాలంలో ప్రభువుగా ఉంటూ ఋషిలా ఎలా ఉంటున్నాడో తెలుసుకుంటాను అని ఏం చేసేట, తండ్రికి నమస్కరించి మేరు పర్వతం దిగి మహావేగముగా నడుచుకుంటూ ఏకదాటిన దానిలో ఉన్న అనేకమైన మార్గములు దాచుకుంటూ హిమాలయం దాటాడు, కాశీ వంటి క్షేత్రాలన్నీ చూశాడు, మొత్తం మీద మిథిలా నగరానికి వచ్చాడు. జనక మహారాజు గారి గొప్పతనం విన్నాడు గనక ఆయన్ని చూద్దామని, గృహస్థాశ్రమంలో ఉంటూ సన్యాసికి ఎలా ఉంటున్నాడో పరిశీలిద్దామని వచ్చాడు. తీరా నగరం దగ్గరకు వచ్చాక నగరద్వారం దగ్గర కాపలా వాళ్ళు ఉన్నారు. కాపలా వాళ్ళ చేతుల్లో కత్తులు సోలాలు గదలు ఉన్నాయి. అందులో ఒక ప్రతీహారి, ఎవరు బాబు మీరు అన్నట్ట. నగరంలోకి ఎవరిని పెడితే వాళ్ళు వెళ్ళవరు రెండో, అది బోర్డర్ కదా, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఉంటుంది. అందుకని ఎవరైనా వస్తే వాళ్ళని ఆపాదమస్తకం పరిశీలించి మీరెవరు ఏమిటని అడిగి, వాడు ప్రమాదకారి కాదు, దొంగ కాదు, శత్రువు గూఢచారి కాదు అని నిర్ధారించుకున్నాక నగరంలోకి వదులుతారు. అలా కాపలా వాళ్ళ మధ్యలో ప్రతీహారి అని ఒకడు ఉంటాడు, వాడు ఎప్పుడు కూడా వచ్చిన వాడిని పరిశీలించి వాడి గురించి అన్ని రకాల వివరాలు సేకరించి తన తెలివితేటలతో వాడి గొప్పతనం ఉందో లేదో తెలుసుకుని వాడు కాస్త ఉత్తముడు అనుకుంటే రాజుగారి దగ్గరికి పంపుతాడు, లేకపోతే నగరంలోకి మాత్రం పంపుతాడు, దుర్మార్గుడు అనిపిస్తే నగరంలోకి రాకుండా బహిష్కరిస్తాడు. అలాంటి ప్రతీహారి నీవెవరవని అడిగట. కస్త్వమత్ర సమాగత, నీవెవరవు, ఎందుకు వచ్చావు, నీ పనేమిటి, నగరంలోకి రావాలంటే మీ బయోడేటా అంతా చెప్పాలి, మీ బయోమెట్రిక్ ఇక్కడ నొక్కాలి అన్నట. వీసా పాస్పోర్ట్లు ఉండాలిగా మరి అని అడిగితే ఆయన అలాగే స్థాణువుల నిలబడిపోయాడు. స్థాణువు అంటే దొంగ. ఓ చెట్టును నరికేసి పైన కొమ్మలు గెమ్మలన్నీ కొట్టేసి ఎండబెట్టేస్తే ఆ మొద్దుని స్థాణువు అంటారన్నమాట. కొయ్య దొంగ మాట్లాడుతుందా? అలా నిలబడి ఉంటుంది. సుకుడు కూడా నీవెవరు అని అడిగితే మాట్లాడకుండా అలా దొంగలా నిలబడిపోయాడు. ప్రతీహారి మళ్ళీ ఏమన్నాడు, బ్రూహి మూకోసి కిం బ్రహ్మన్ కిమర్థం త్వమిహాగత అన్నాడు. ఓ బ్రాహ్మడు, ఎవరు నువ్వు? మూగవాడివి కాదు కదా, ఎంతసేపు అలా మౌనంగానే ఉంటున్నావు? ఎవరవు ఎవరు అని అడిగితే మాట్లాడకుండా అలా ఉండిపోయావు. నీవు మూగవాడివా? మూగవాడివి కాకపోతే ఎందుకు వచ్చావో చెప్పచ్చు కదా. చలనం లేకుండా ఉంటే, నీవెవరో చెప్పకపోతే నిన్ను లోపలికి పంపడం కుదరదు. మా రాజుగారి ఆజ్ఞ, అజ్ఞాత కులశీలుని లోపలికి ప్రవేశపెట్టకూడదు. అనగా వాడి కులం ఏమిటో, వాడు ఎందుకు వచ్చాడో, వాడి బుద్ధి ఏమిటో ఇవన్నీ తెలుసుకునే లోపలికి పంపుతాం. ఎవరిని పడితే వాడిని పంపించాం లోపలికి, ఎందుకంటే రాజధానిని రక్షించాలి కదా. ఏ దొంగాడో నీలాంటి మారు వేషం వేసుకుని బ్రాహ్మణ వేషంలో వస్తే వాడిని లోపలికి వదులుతామా? కాబట్టి నోరిప్పి నీవెవడవో ఏమిటో ఎందుకు వచ్చావో చెప్పాలి. నీ శీలం మంచిది అనుకుంటే లోపలికి పంపుతాం, లేకపోతే పంపం అనగానే ఆహా, వచ్చిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు ఈయన. నేను ఎవడని చెప్పాలి? నేనే మనిషిని అందామా అంటే మనిషి శరీరం పంచభూతాలతో వచ్చింది. పోనీ నా పేరు సుకుడు అందామంటే ఏదో వ్యవహార నామం తప్ప నా అసలు పేరు ఏమీ లేదు. నాకు పేరు శరీరమునకే తప్ప ఆత్మకి లేదు. రాజుగారు సన్యాసి జీవితం గడుపుతున్న మహారాజుని విని వచ్చాను. ఆయన దగ్గర కూడా శత్రువు మిత్రువు, పరాయివాడు నావాడు, మంచివాడు చెడ్డవాడు, శీలవంతుడు శీలవంతుడు కాడనే భేదభావం ఉందన్నమాట అన్నట. ఈ మాటలను బట్టి ప్రతీహారికి, అబ్బా ఈ వాక్కులు ఉపనిషద్వాక్యాలు కాబట్టి ఈ వచ్చినవాడు సామాన్యుడు కాదు, జ్ఞాని అని అర్థమైపోయింది. వెంటనే కాళ్ళకి నమస్కరించి, ప్రభు మీరెవరో నాకు అర్థమయ్యింది, మీరు మహాత్ములు, మీ మాటలను బట్టే మీరు యోగులని అర్థమయ్యింది. నేను ఇందాక లౌకిక దృష్టితో మీరెవరని అడిగాను, ధర్మం ప్రకారం ఇక్కడికి ఎవరైనా వస్తే వాళ్ళ వివరాలు సేకరించి వ్యక్తిగత వివరాలు తెలుసుకుని వ్యక్తిగతమైన డేటా అంతా గవర్నమెంట్ ద్వారా లీక్ చేయించేసి అప్పుడు మేము లోపలికి పంపుతాం. కానీ ఇప్పుడు మీ మాటలను బట్టి మీరు పండితులు జ్ఞానులని తెలిసింది, నా అపరాధాన్ని క్షమించండి అని కాళ్ళు పట్టుకుని అపరాధాన్ని చెల్లించమని కోరాడు. జనక మహారాజు గారి ప్రతీహారులు అంత గొప్పవాళ్ళు, మాట మాట్లాడగానే ఆ మాటని బట్టే వచ్చినవాడు పండితుడా కాదా ఇవన్నీ తెలుసుకోగలరట. అందుకే జనకుడు యావజ్జీవితం పరిపాలన చేసినా ఆయన పరిపాలనంతా సన్యాసి పరిపాలనే అన్నారు తప్ప మాట వరస కూడా ఆయన పరిపాలనలో లోపం ఉందని అనలేదు. ఆయనకి చూసి చూడగానే తెలుస్తుంది. క్షమిస్తాడు ఆయన, కానీ క్షమించినా శత్రువు చేసిన తప్పుని తక్షణం శిక్షిస్తాడు. దొంగలను ఆయన శిక్షించాడు. దొంగలకి రాదన్నాక కఠిన శిక్ష వెయ్యాలి. ఈ మధ్యన కొంతమంది గురువులు ఎందుకండి తిడతారు, గురువుగారు ఇతరులలో తప్పు వెతకూడదు అంటాడు. గురువుగారు తప్పు పట్టుకోకపోతే ఎవడు పట్టుకుంటాడు? గురువుగారు తప్పు పట్టుకోకపోతే నువ్వు భ్రష్టుడు అవుతావు. పాపిష్టివాణ్ణి, పాపం చేశావు, ఈ పాపం వల్ల నీకు శాపం వస్తుంది అని చెప్పవలసిన బాధ్యత గురువుకు ఉంటుంది. అలాగే దొంగల్లాంటి వాళ్ళని శిక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అందుకే రాజుగారిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తాడు, జ్ఞానిగా తాను చేయవలసిన పనులు చేస్తాడు. ఆయన దగ్గరుండేవాళ్ళు కూడా ఆయన వలె జ్ఞానులు. అందుకే ఆయన సుకుడికి నమస్కరించి మీరు లోపలికి స్వేచ్ఛగా వెళ్ళండి అన్నట. అప్పుడు సుకుడు, నాయన ప్రతీహార, ఇక్కడ నీ తప్పు లేదు, నువ్వు రాజుగారి దగ్గర ఉద్యోగివి, రాజాజ్ఞని నిర్వహించటం ఉద్యోగి యొక్క లక్షణం, కర్తవ్యం, ప్రభు కార్యం, ప్రకర్తవ్యం అది. అలాగే మీ రాజుగారి తప్పు కూడా లేదు, ఎందుకంటే రాజు ఆయన. రాజన్నాక శత్రువులు నగరంలో ప్రవేశించకుండా చూసుకుంటూ ప్రజలను కాపాడవలసిన బాధ్యత ఆయనకి ఉంది. ఎటుచ్చెటుపోయినా తప్పు నాది, ఎందుకంటే రాజు దగ్గర సన్యాసి లక్షణములు ఉంటాయని మా నాన్న చెబితే విని నమ్మిరావడం. కాబట్టి నీ తప్పు లేదు, మీ రాజు తప్పు లేదు, తప్పు నాదన్నట. అప్పుడు ఆయన, నాకు కుతూహలం కలుగుతోంది మీ మాటల వల్ల, దీన్ని బట్టి జీవులకి శత్రువు మిత్రుడు ఉంటాడని అర్థమయ్యింది. ఈ శత్రువులు మిత్రుల వల్ల సుఖ దుఃఖాలు కలుగుతాయి. ఇప్పటికి కూడా నాకు ఏది సుఖమో ఏది దుఃఖమో తెలియదు. అందుకే అడుగుతున్నాను, కిం సుఖం ద్విజ కిం దుఃఖం కిం కార్యం శుభమిచ్చత కశత్రుర్హితకర్త కో బ్రూహి సర్వం మమాద్యవై. ఓ యోగీశ్వర, సుఖం అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి, అసలు మానవుడు సుఖదుఖాలకు అతీతంగా ఉండడానికి ఏ పని చెయ్యాలి, కార్యం ఏమిటి, శత్రువెవడు, మిత్రుడెవడు, ఇవి నాకు చెప్పన్నట్ట. ఇప్పుడు చెబుతున్నాను, విను, నువ్వు అడిగావు కాబట్టి. ఈ ప్రపంచంలో సుఖదుఖములకు కారణం మనస్సే. మనస్సులో రాగముంటే లేక వైరాగ్యం ఉంటే అప్పుడు దుఃఖం సుఖం వస్తాయి. రాగం అంటే ఏమిటి, వస్తువు మీద వ్యామోహం. ఓ మైకు చూసాం, ఈ మైకు నాకు కావాలనిపించింది, ఇది కావాలి అనిపించినప్పుడు అది వస్తే సుఖం అనిపిస్తుంది, రాకపోతే దుఃఖం అనిపిస్తుంది. సుఖదుఖాలు రెండింటికి మూల కారణం రాగమే. ఒక్కో వ్యక్తిని చూడగానే ఈ వ్యక్తి నావాడు అనిపించింది, ఆ వ్యక్తి నావాడు అనుకున్నవాడు శాశ్వతంగా మన దగ్గర ఉంటే సుఖం, దూరమైతే దుఃఖం వస్తుంది. ఉదాహరణకి ఒక ఆయనకు ఒక కొడుకు పుట్టాట, ఆ కొడుకు నా కొడుకు నా కొడుకు నా కుమారుడని ఎంతో ప్రేమగా పెంచాడు. హఠాత్తుగా కుర్రవాడు 8 వయస్సులో దుర్మరణం పాలైపోయాడు. ఆ కొడుకు చచ్చిపోయాక తండ్రి పిచ్చెక్కినట్టయిపోయి నేను బతకలేదు బాబోయ్ అని ఏడ్చాడు. ఎందుకు ఇతనికి దుఃఖం వచ్చింది, ఈ పుత్రుడు 8 క్రితం లేడు, కేవలం 8 క్రితం వచ్చాడు, వచ్చినప్పటి నుంచి వీడు నావాడు అనుకుని వాడి మీద బంధం పెట్టుకోవడం వల్లే వాడు చచ్చిపోతే దుఃఖం వచ్చింది. ఈ కుర్రవాణ్ణి ఈ పుట్టి పుట్టగానే ఎవరో ఎత్తుకుపోయారండి, కాబట్టి వీడు కొడుకు ఎవడో ఆయనకి తెలియదు. 8 తర్వాత ఆ కొడుకు రోడ్డు మీద చచ్చిపోయాడు అనుకుందాం, అప్పుడు వాడిని చూస్తే వీడు ఏడుస్తాడా, ఎందుకు ఏడవడంలా. 8 క్రితం ఈ కుర్రాడు పురిట్లోనే వెళ్ళిపోయాడు, కాబట్టి వీడు నా పుత్రుడనే బంధం లేదు, చిన్నప్పటి నుంచి వాడిని ఎత్తుకోలేదు, వాడి మీద వ్యామోహం పెంచుకోలేదు, అందుకే వాడు పరాయి వాడి కింద అనిపించాడు. నిజానికి వీడి పుత్రుడే, తన దగ్గర పెరగకపోవటం వల్ల, వాడితో తనకి బంధం లేకపోవటం వల్ల ఎక్కడో ఎవడో రోడ్డు మీద చచ్చిపోయాడు కుర్రాడు అనుకుంటాట. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, మన పిల్లవాడైనా మన వస్తువైనా ఆ వస్తువుతో ఎక్కువ కాలం స్నేహం ఉంటేనే దుఃఖం వస్తుంది. దూరం అయితే ఒక వస్తువు మీద స్నేహం పెరిగితే ఆ వస్తువు ఉంటే మనకు ఆనందం కలుగుతుంది, స్నేహం ఉండడం వల్లే ఆ వస్తువు దూరం అయితే దుఃఖం కలుగుతుంది. ఓ చెవి రింగు ఎక్కువ కాలం ధరిస్తే అది పోతే దుఃఖం వస్తుంది. పాపం ఈ మధ్యన ఒక ఆయన ఎవరో వజ్రాలతో ఉంగరం చేయించుకున్నట్ట, ఆ వజ్రపుటి ఉంగరాన్ని చాలా కాలం ధరించాక గుళ్ళోకి వెళ్ళాట, గుళ్ళోకి వెళ్ళాక అక్కడ ఎవడో జ్యోతిష్కుండి ఉంగరాల్లో రాళ్ళు మంచివో కవో చూస్తానో ఒకసారి ఇవ్వండి అన్నట్ట. పాపి నీ ఉంగరం తీసిచ్చాట, ఆ ఉంగరం చూస్తూ ఉండగా రాళ్ళు పర్వాలేదండి అన్నాడు. ఈ కంగారులో మరి ఏం జరిగిందో తెలియదు, ఎప్పుడు ఎవరికేం ఇవ్వడు, కానీ కర్మయోగం వల్ల వాడికి ఆ ఉంగరం ఇచ్చి మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ రాళ్ళు చూస్తానన్న వాడి దగ్గర ఉంగరం వదిలేసి ఇంటికి వెళ్ళాక కాసేపు గుర్తు వచ్చింది అనమాట, కొంతసేపటికి నా ఉంగరం అని తిరిగి వస్తే ఈ ఉంగరం పుచ్చుకున్నాయని మాయమైపోయాడు. ఆ ఉంగరం కోసం బంగారంలో ఊరంతా తిరిగినా వాడు దొరకలేదు. ఇక చూడండి, ఉంగరం అండి, బంగారంతో చేయించానండి, బంగారం అంటే బంగారం అండి, ఖరీదైన రాళ్ళు పెట్టి చేయించానండి అని ఆ ఉంగరం పోయాక ఎంత బాధపడో, ఇక జీవితంలో ఉంగరం చేయించుకోనన్నాడే. కాబట్టి చెప్పచ్చు ఏమిటి, ఈ ఉంగరం నీది అనిపించడం వల్ల, అది కొంతకాలం వేలుకొండడం వల్ల కదా పోతే బెంగ అనిపించింది, అదే ఆ ఉంగరం చేయించుకోకపోతే నీది కాకపోతే దాని మీద బెంగ అనిపించదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దర్భలతో ఉంగరం చేయించి పెట్టుకోండి, దర్భే కాబట్టి పోతే పోయింది అనిపిస్తుంది, దర్భ కాబట్టి విదర్భకి వెళ్ళినా మనకి బెంగలేదు. అదే బంగారం అయితే మా చెడ్డ బాధ, దానికి విలువ ఉంటే మన చెప్పులు 2 తొడుక్కుంటే 2వ రోజు ఈ చెప్పులు నావనిపిస్తాయి, అది పోతే బాధ అనిపిస్తుంది. ఏ వస్తువుతో అయినా కొంతకాలం సంబంధం ఏర్పడితే ఆ సంబంధమును స్నేహం అంటారు, స్నేహం వల్ల ఆ వస్తువు లేకపోతే దుఃఖం కలుగుతుంది, ఆ వస్తువు ఉంటే ఆనందం కలుగుతుంది, దానికి రాగము అని పేరు, అది మంచిది కాదు. విరాగం పొందితే అంటే ఏ వస్తువుతోటి వ్యామోహం లేకుండా ఉంటే అప్పుడు వాడికి ఆనందం కలుగుతుంది అనమాట. వచ్చాం, ఈ కుర్చీ పూట దొరికింది, దొరికితే కూర్చుంటాం లేకపోతే కింద కూర్చుంటాం, అప్పుడు ఆ కుర్చీ మీద మనకు వ్యామోహం ఉండదు. అదే ఆయన ఎవరు కుర్చీ వాళ్ళు పట్టుకుపోతున్నారా, ఇక చూడండి ఆ కుర్చీ మీద వ్యామోహం మనకు వచ్చి పడిపోతుంది. అందుకే చాలా మంచివాడు మిమ్మల్ని వైరాగులుగా చేయడానికి ఎవరు కుర్చీ వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటలేదు. ఏ వస్తువు మీద వ్యామోహము లేకుండా వైరాగ్యముతో ఉండడమే మోక్షము. సుఖదుఖాలకు మూల కారణం రాగము విరాగము. మళ్ళీ విరాగుల్లో కూడా త్రివిధ 3 ఉంటారట, జ్ఞాత, అజ్ఞాత, పరమజ్ఞాత అని. విరాగులు కూడా తెలుసున్న వైరాగ్యం, తెలిసి తెలియని వైరాగ్యం, అస్సలు తెలియని వైరాగ్యం. అంటే ఏమిటనమాట, పరమజ్ఞాని ఎవడన్నా చచ్చిపోతే దుఃఖం చెందడు, తెలిసి తెలియని జ్ఞానంతో ఉన్న వైరాగ్యం. అంటే కొంత వింటారు కొందరు సరిగ్గా అర్థమవుతారు, మందేముంది అంటాడు, కానీ ఈ విన్నది మళ్ళీ ఇంటికి వెళ్ళాక అసలు విషయం మర్చిపోతాడు, అబ్బే మన వస్తువు అంటూ ఏముండదండి, అంతా పరమాత్ముడి దగ్గర నుంచి వచ్చింది అంటాడు. కానీ వాడు చెప్పులు పోతే వాడికి ఏడుపు వస్తుంది, ఎందుకంటే వాడి దగ్గర సగం జ్ఞానం ఉంది సగం లేదు, పూర్తిగా వైరాగ్యం లేదు, ఇంకా పూర్తిగా మూర్ఖుడు అని ఉంటాడు. ఈ మూర్ఖుడు అయితే ఇతరులను చచ్చినా పట్టించుకోడు, లేదా చిన్న చిన్న వాటికి పట్టించుకుంటాడు. ఈ విరాగంలో జ్ఞానముతో కూడిన వైరాగ్యం చాలా అవసరం. రాగము కూడా అటువంటిదే, జ్ఞానముతో కూడిన రాగం, తెలిసి తెలియని రాగం, అజ్ఞానంతో కూడిన రాగం అని ఉంటాయి. వీటిని పెద్దల ద్వారా తెలుసుకుని సాధ్యమైనంత వరకు వస్తువు మీద ఎక్కువ రాగం పెట్టుకోకుండా ఉంటే, అంటే వస్తువుతో ఎక్కువ బంధం అటాచ్మెంట్ లేకుండా ఉంటే మనిషి సుఖపడతాడు. అప్పుడు వాడికి సుఖం వస్తుంది, దుఃఖం తొలగిపోతుంది. ఎప్పుడైతే రాగద్వేషాలు ఉండవో ఎవరూ శత్రువు కదట. వీడు నావాడు అనుకున్నప్పుడు వాడితో మిత్రత్వం వచ్చింది, వీడు నావాడు కాదు అనుకుంటే వాడు శత్రువు అయ్యాడు. చాలామందికి వ్యక్తిగత శత్రుత్వం ఏముంటుంది, రెండు పార్టీలో చేరి ఆ పార్టీ వాడిని వీడు, ఈ పార్టీ వాడిని వీడు తిట్టుకుంటాడు. కానీ నిజంగా ఈ ఇద్దరికి మధ్యలో విరోధం ఏమైనా ఉందా? నిన్నటిదాకా ఈ పార్టీలో ఉండి రేపొద్దున ఆ పార్టీలోకి వెళ్ళి వీడిని వాడు వాడిని వాడిని తిట్టుకుంటారు. అందులో ఉన్నవాడు ఇందులోకి లాగుతాడు, ఇందులో ఉన్నవాడు అందులోకి లాగుతాడు. చూస్తున్నారు కదా మీరు, నిన్నటిదాకా కలిసి ఉంటారు రేపు కొట్టుకుంటారు. వాళ్ళు కొట్టుకున్నారు కదా అని మనల్ని కొట్టుకోమంటారు. నాలుగేళ్ళు వాడితో కలిసి ఉంటాడు, తర్వాత ఎందుకో వాడితో విడిపోతాడు, వాడిని వీడు తిడతాడు, నువ్వు తిట్టంటాడు. ఏమిటిది అంటే రాగము వైరాగ్యము సరిగ్గా లేక. ఈ దౌర్భాగ్యపు స్థితి నుంచి బయటపడితే అప్పుడు ఎవరికెవరు శత్రువు లేడు, మిత్రుడు లేడు అనగానే ఆయన చాలా సంతోషపడ్డాడు. మీరు నగరంలోకి రెండని తీసుకెళ్ళి ఒక చోట ఆసనంలో కూర్చోబెట్టి ఎక్కడో అంతఃపురంలో ఉన్నటువంటి జనక మహారాజు దగ్గరికి వెళ్ళాట. మహారాజా, ఇవాళ మన అదృష్టం పండింది, ఒక పరమ పుణ్యాత్ముడు వచ్చి నాకు హితోపదేశం చేశాడు. ఆ తర్వాత ఆయన ఎవరో తెలుసుకోగలిగాను. ఆయన చెప్పకపోయినా ఆయన లక్షణాలను బట్టి, ఆయన వాక్ చాతుర్యాన్ని బట్టి, మధ్య మధ్యలో మా తండ్రి గారు వ్యాసుడు చెప్పాడు అన్నం బట్టి ఆయన వ్యాసపుత్రుడు అని అర్థమైంది. ఆయన చెప్పకుండా చెప్పాట వ్యాసపుత్రుడని, నాయన నేను నీకు బోధిస్తున్నాను, ఈ బోధ నాది కాదు, మా తండ్రి గారు వ్యాసుల వారి యొక్క పురాణంలో అన్నాడు ఎక్కడో ఆయన నోరు గారి. అప్పుడు ఆ ప్రతీహారి, ఓహో వ్యాసుల వారికి ఈ మధ్యన అరణిలో నుంచి కుమారుడు పుట్టాడని విన్నాం, ఆయన ఈయనే, అందుకే ఈ కాంతి, అందుకే ఈ జ్ఞానం, ఈయన అవధూతాన్ని కనిపెట్టాడు, కనిపెట్టింది రాజుగారికి చెప్పాడు, వచ్చినవాడు వ్యాసపుత్రుడు సుకుడు, మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాడు, అపూర్వమైన జ్ఞాన విశేషాలు నాకు చెప్పాడు అనగానే రాజుగారు బ్రహ్మానంద భరితుడైపోయాడు. అప్సరసలు లాంటి స్త్రీలని, కన్యామణుల్ని, మహానుభావులైన యోగుల్ని, మంత్రుల్ని, పండితుల్ని అందరినీ వెంట పెట్టుకుని ఎదురొచ్చాడు. వచ్చి స్వాగతం చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు. దారిలో ఉన్నాయి జనక మహారాజు గారి అంతఃపురంలోకి వెళ్ళేలోపు దివ్యములైన భవనములు, ఆ భవనాల దగ్గర మంచి మంచి వంటలు చేస్తున్నటువంటి వాళ్ళు, రకరకాల నృత్యములు చేస్తున్నవాళ్ళు, గంధములు అరగదీస్తున్నవాళ్ళు, నవరత్నాలతో వ్యాపారం చేస్తున్నవాళ్ళు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళని చూశాడు ఆయన. అంతఃపురంలో అంతఃపుర స్త్రీలలో పరమసుందరీమణుల్ని చూశాడు. తత అంతఃపుర వాసిన్యస్త శాంతఃపుర కాననం, ఈయనకి స్వాగతం చెప్పడానికి అంతఃపుర స్త్రీలు వచ్చారు. ఈయన నవయువకుడు, యువతీమణులు వచ్చారు. వాళ్ళు వచ్చి గంధం చల్లారు, పన్నీరు పూశారు, ఈయన కాళ్ళు కడిగారు, మెడలో దండలు వేశారు. నిజానికి గురువుల స్థానంలో ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళు దండ వేయడం తప్పు కాదు. ఇప్పుడు ఈ కలియుగంలో ఎందుకు వేయించుకోవట్లేదంటే, ఈ దండ వేస్తున్నప్పుడు ఎవడో వీడియో తీస్తాడు, అక్కడి నుంచి రోజు ఆవిడెవరో దండ వేసిందంటారు, ఈయన అల్లరి చేస్తారని వేయించుకోవటం లేదు తప్ప. నిజంగా గురువు అంటే తండ్రితో, భగవంతుడితో సమానం. భగవంతుడి వాళ్ళు దండేస్తే తప్పేముంది ఇందులో? కానీ వేయించుకునేవాడికి భయం, ఏం గొడవ అవుతుందోనని, వేసేవాళ్ళకి కూడా ఏమోనని భయం. నిజంగా ఎవరైనా ఒక ఉత్తమ స్త్రీ వస్తే ఆవిడ మెడలో ఈ దండ వేసామంటే ఆవిడ అమ్మవారి కింద భావించి పూజిస్తున్నామని అర్థం. అమ్మవారి మెడలో అర్చకుడు దండేస్తున్నాడా లేదా? మనం అర్చకును ఆవిడ అమ్మ అనుకుంటే. అంత బుద్ధి రావాలి. జ్ఞానం లేక మనం ఒకడికొకడు దండేయడానికి కూడా భయపడుతున్నాం. ఈ మధ్యకాలంలో గురువులు శిష్యుల దగ్గరికి ఎందుకు చేరదీయడం లేదంటే, రెండు రోజులు చేరదీశాక మూడో రోజు వాళ్ళు కంప ముంచుతున్నారు. అలాంటి శిష్యులు తయారయ్యారండి. గురువుగారు నాకు కష్టం వచ్చింది అండం, పోన్లే ఆవిడ వచ్చింది కదా ఒక ఆవిడ అనుకుని ఆవిడ పిలిచి ఆవిడకు మంత్రం ఇచ్చి, ఇంకేముంది నువ్వు నాకు వియ్యపురాలివి, నువ్వు స్నేహితురాలివి అని వీడు పొగిడితే ఆ రెండు రోజులు పోయాక వీడు దుర్మార్గుడు ఆవిడ ప్రచారం చేస్తుంది. నాలుగు రోజులు స్నేహం వచ్చింది కదా. శిష్యుడు మొదట్లో భక్తితో చేరతారు. నాలుగు రోజులు గురువుతో తిరిగాక అక్కడి నుంచి గురువుగారికి ఏముందండి ఆయన మొహం, ఆయనకి నేను లేకపోతే లిఫ్ట్ ఇచ్చేవాడు లేడు, ఆయన్ని నేనే పైకి తీసుకొచ్చాను అని అండం. ఇలాంటివి మొదలు పెడతారని గురువులు శిష్యుల్ని దూరంగా పెట్టి ఏకాంతంగా ఉంటున్నారు. మంచి మంచి యాత్రలకు రావడం, దరిద్రపు వ్యామోహాల్లో స్త్రీ పురుష వ్యామోహాల్లో పడడం, వీడు వాడు ఫోటోలు తీసుకోవడం, వెకిలి వేషాలు వేయటం, ఏమిటి దీనివల్ల ఏం సాధిస్తారు వీళ్ళు? ఏమైనా అంటే నేను దాన్ని ఒత్తనో చూసి ప్రేమించాను, ఏ యాత్రకు వస్తే ప్రేమించకూడదా, పెళ్లి చేసుకోకూడదా అంటాడు వాడు. పెళ్లి చేసుకుంటే పిల్లలు ఉన్నదాన్నే ప్రేమించడం, 10th క్లాస్ చదువుతున్న కొడుకున్నటువంటి పిల్లని ప్రేమించి దాన్ని వెంటబడి గందరగోళం చేసి నువ్వు పెళ్లి చేసుకో అంటే అది న్యాయం ఏంటంటే ఒకసారి ఆలోచించండి. ఏమిటిది అసలు మనం ఏ సంసారంలో బ్రతుకుతున్నాం? పరమ భయంకరమైన నీచమైన పనులు చేయటం, ఈ పనులు చేస్తే మందలించినందుకు మళ్ళీ గురువుల మీద ధ్వజం ఎత్తటం, ఇలాంటి సర్వభ్రష్టులు నీతులు ఈ కలికాలంలో తయారవుతున్నారు. ఏమనుకున్నా పర్వాలేదు, ఇటువంటివి అధర్మాన్ని మనం అరికట్టాలి. ధర్మం ఒకటి ఉంటుంది, వివాహానికి కూడా ఒక నియమం ఉంటుంది. స్త్రీ పురుషుల మధ్యలో వ్యామోహం, పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇవన్నీ కూడా ధర్మమే. కానీ ఒక కన్యామణిని అది కూడా ఆవిడకి ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలి, ఇష్టం లేకపోతే ఆవిడ మొహం మీద యాసిడ్ పోస్తామా, వాళ్ళ వెంట పడతామా, వెకిలి పనులు చేస్తామా, పరమ పవిత్రమైన కార్యక్రమాలకు గుళ్ళల్లోకి వచ్చి అలాంటి పనులు చేస్తాం? గుళ్ళోకి దేనికి వస్తున్నాం? తపస్సు చేసుకోవడానికి వస్తున్నాం. గుళ్ళోకి కూడా వచ్చి గుళ్ళల్లో కూడా ప్రేమలు ఏమిటండి? ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, కబుర్లు చెప్పుకోవడం. అసలు ఆడపిల్ల వస్తుంటే ఆడపిల్ల కోసం గుళ్ళోకి వచ్చే దౌర్భాగ్యులు కొంతమంది, లేదా వాడు ఎవరి కోసం వచ్చే అమ్మాయి కొంతమంది. ఇటువంటి వాళ్ళ వల్ల అలాంటి గురువులకి ఈ మధ్యన వైరాగ్యం వచ్చి ఎవ్వడి దగ్గరికి రానివ్వడం మానేసాం. చివరికి ఎవ్వడి ఎంత కష్టం వచ్చి చెప్పుకున్నా వినడం మానేసాం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళతో సంపర్కం వల్ల మేము కూడా భ్రష్టం అవుతాం కనుక. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఎప్పుడు అలాంటి తప్పులు చేసేటటువంటి వాడిని ఎంత దూరం పెడితే అంత మంచిది. అటువంటి వాడి వల్ల ఎప్పుడూ భాషకి కానీ పురాణానికి కానీ ఉపయోగం ఉండదు. ఇంద్రియములను అదుపులో పెట్టలేని బలహీనుడైనటువంటి వ్యక్తి ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది. అందుకే మహానుభావుడు గనక శుకుడి మెడలో అందగత్తెలు దండలేశారు, ఆయన వాళ్ళకి నమస్కరించాడు. ఆయన ఏమనుకున్నాడు? జితేంద్రియం మునిమ్మత్వ సర్వా పర్యచరం వస్తదా. వాళ్ళందరినీ తల్లుల కింద భావించి ఆయన నమస్కరిస్తూ ఉంటే సుస్పష్టంగా మాతృభావం అకల్పయత్తు, తల్లి అని దండం పెట్టట. ఆడవాళ్ళు కన్యాముడులు దండ వేస్తే వాళ్ళకి అర్థమైపోయింది, ఈయన జితేంద్రియుడు, ఈయన ఏ వ్యామోహములకు చిక్కడు, ఆత్మారాముడు, జితక్రోధుడు అనుకున్నారట. అలా ఉండాలి. అంతమంది సుందరీముడులు ఆయనకి సపరిచర్యలు చేస్తూ ఉంటే, ఆయన వాళ్ళకి తల్లుల కింద దండం పెడుతూ ఉంటే ఆయన వైరాగ్యములకు వాళ్ళే నిశ్చేష్టులైపోయారట. ఆయన అవికారముగా ఉన్నాడు, ఏ వికారం లేకుండా ఉన్నాడు. ఆయనకి మంచి పరుపిచ్చారు, పడుకోబెట్టారు, కాళ్ళు కడిగారు, భోజనాలు పెట్టారు, స్నానాలకు ఏర్పాట్లు చేశారు. ఈ భోగములు ఏ వికారం లేకుండా సేకరించాడు. రాజుగారు అన్నం పెట్టాడు, అన్నం తినాలి కాబట్టి, శరీరధరం కాబట్టి తిన్నాడు. పడుకోండి అన్నాడు రాజుగారు, అది పరుపైన ఒకటే, ఆయనకి దర్భైన ఒకటే, నిర్వికారంగా పరుపు మీద పడుకున్నాడు. ఈ విధంగా 3 రోజులు అక్కడ గడిపాట. 3వ రోజు అయ్యాక ఒకరోజు స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నటువంటి శుకుని దగ్గరికి జనక మహారాజు వచ్చాడు. యథావిధిగా అర్చన చేసి, మహాత్మా, ఊరకరారు మహాత్ములు ఏదో పని మీదే వచ్చి ఉంటావు, అన్నీ తెలుసు, జనకుడికి యోగ దృష్టి ఉన్నవాడు అయినా ఏమెరగనట్టుగా వచ్చిన పని చెప్పండి, నేను మీ దాసుణ్ణి, ఏం చెబితే అది చేస్తానన్నట్టు. అప్పుడు శ్రీ శుకుల వారు ఏమన్నారు? మా నాన్న వేదవ్యాసుడు, పరమ పండితుడు, అష్టాదశ పురాణాలను రచించిన మహాత్ముడు, ఆయన నన్ను విద్యావేత్తని చేసి పెళ్లి చేసుకుని సంసారంలో ప్రవేశించమన్నాడు. గృహస్థాశ్రమం ఉత్తమం అన్నాడు. నాకు గృహస్థాశ్రమం ఇష్టం లేదు, నాకు బంధాలు గృహస్థాశ్రమం అంటే అనే భయం ఉన్నది, గృహస్థాశ్రమం అంటే ఒక చెరసాల అనుకుంటున్నాను. అప్పుడు ఆయన మిథిలానగరానికి వెళ్ళి నీ సలహా తీసుకోమన్నాడు. ఇప్పుడు నాకు చెప్పు, జ్ఞానం వావద రాజేంద్ర మోక్షం ప్రతిచ కారణం, నాకు జ్ఞానోపదేశం చెయ్యి, సంసారం ప్రమాదమవునా కాదా, ఒకవేళ ప్రమాదం కాకపోతే ముక్తి ఎలా పొందుతాం చెప్పమనగానే జనక మహారాజు గారు అపూర్వమైన బోధ చేశాడు. ఆ బోధతో రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.